ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక పండితుడు, ఆయనకి ప్రవరుడు అని పేరు. ఈ బ్రాహ్మడు ఎటువంటి వాడు? మకరాంక. మకరాంకుడు అంటే మన్మథుడు. మన్మథునికి రథం మీద ఓ జెండా ఉంటుంది, ఆ జెండా మీద మొసలి ఉంటుంది. జెండా మీద మొసలి బొమ్మ పెట్టుకుంటాడు కనుక మకరము అంటే మొసలి. ఈ మొసలి చిహ్నంగా ఉంది కనుక మకరాంక, మొసలిని జెండా మీద గుర్తుగా కలిగిన వాడు మన్మథుడికి మకరాంకుడు అని పేరు. ఆ మకరాంకుణ్ణి కూడా తిరస్కరించే సౌందర్యం అంటే ఏంది? అంత అందంగా ఉండేవాడు, ఇదంతా గుండు చేసుకుని వెనకాతలు ఇంత పిలక పెట్టుకుంటే ఆయన చూస్తే మన్మథుడు తెల్లబోయి, ఇంత జుట్టున్న నాకంటే గుండు చేయించుకుని పిలక పెట్టుకుని నువ్వే ఎంత బాగున్నావో పండులా బంగారంలా అని ఆశ్చర్యపోయేవట. మన్మథునికి ఈర్ష్య కలిగించే సౌందర్యం అయింది. శశాంక చంద్రుడి కంటే కూడా మనోజ్ఞమూర్తి, మనస్సుకు ఆహ్లాదం కలిగించే రూపం అయింది. అంతటి అందగాడు ఆయన. అందుకే సాధారణంగా అందంగా ఉన్నవాళ్ళని ఏం చేస్తారనమాట? మన్మథునితోటో, చంద్రుడితోటో, లేక వసంతునితోటో, ఇంద్రుడి కొడుకు జయంతుడితోటో, లేక కుబేరుడి కొడుకు నలకోబరుడితోటో పోలుస్తారు. అందరినీ మించిన సౌందర్యం కలిగిన వాడు ఆయన. ఇంకా పాండిత్యంలో భాష అపర శేషభోగి, ఆదిశేషుడు మహాపండితుడు. 1000 పడగలు 2000 నాలుకలతో ఆయన గనక ఏదైనా శాస్త్రం చెబితే వినడానికి ప్రతివాడు ఉవ్విళ్ళూరుతాడు. అసలు మహాపండితుల్లో ప్రథమ స్థానం ఆదిశేషుడి. బృహస్పతి, ఆదిశేషుడు, సరస్వతి ఇటువంటి వాళ్ళంతా మహాపండితులు. ఈయన పాండిత్యంలో మరొక ఆదిశేషుడు అనమాట. ఆదిశేషుడికి సాటి వచ్చే పాండిత్యం కలిగిన వాడు. అందుకే భాష అపర శేషభోగి అంటే పైకి వెళ్ళిపోని శేషభోగి. ఈ లోకంలో ఆదిశేషుడు, ఈ లోకంలో పుట్టాడనమాట అలాంటి వాడు ఆయన. ఇంకా నిత్యం యజ్ఞములు చేసేవాడు. స్వచ్ఛమైన పవిత్రమైన శాస్త్రములలో చెప్పబడిన ధర్మకర్మలే ఆచరించేవాడు. ఎప్పుడు శాస్త్రములలో చెప్పబడినవి తప్ప అశాస్త్రీయం చేయడు ఆయన. అందుకే ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అని చెప్పడంలో అంతరార్థమైదనమాట. ధర్మం ఎప్పుడు శాస్త్రంను అనుసరించి ఉంటుంది. మన శాస్త్రాన్ని అనుసరించకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఉందండి? శాస్త్రములలో చెప్పబడిన దాని ప్రకారం చెప్పితే నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందుకే చెప్పాగా, తజ్జనం పెట్టావు, తీరా పొరపాటున దోసకాయ పచ్చడి చేసావు, అది శాస్త్ర నిషిద్ధం. ఎన్నాళ్ళు పెట్టిన తజ్జనం అంతా వేస్ట్ అయిపోయింది, ఇది ఎక్కడ తజ్జనం రా అన్నారు. అందుకే కాబట్టి ఏ కార్యం చేసినా శాస్త్ర ప్రమాణమే మన కర్తవ్యం. శాస్త్రం మళ్ళీ తెలుసుకున్న వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలట. భాష చాలా జాగ్రత్తగా వాడకపోతే ఏమవుతుందంటే భాష యొక్క అర్థం తెలియకపోతే కొంపలు మెలిగిపోతుంది, ఒక్క క్షణంలో అర్థమైపోతుందన్నమాట. కాబట్టి పటుత్వం కలిగిన వాళ్ళ ద్వారా శాస్త్రములను బయటికి తీసుకురావాలి. ఈయన ఆరితేరిన వాడు అందులో. అందువల్ల ఏమైపోయిందనమాట, శాస్త్రములలో చెప్పబడిన ప్రకారం నడుచుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మా అంటే లక్ష్మి, శుచః అంటే భర్త అని అర్థం ఉంది. మనకు భగవద్గీతలో మాసుచహ అని ఉంటుంది అమాయకత్వంతో. మాసుచహ అండి, మాసుచహ అంటే, మాసుచహ అంటే లక్ష్మీ వల్లభుడు విష్ణు అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఒక మహానుభావుడు నోటి మీద అపశబ్దం రాదుగా. మనకు తెలియకపోతే ఏమవుతుందన్నమాట, మనకు ఎంతసేపు మా అంటే లేదనే అర్థం, వ్యతిరేక అర్థం ఒకటే గుర్తొస్తే ప్రమాదం అనమాట. నేను మానవ కథ అని పేరెట్టినప్పుడు మనిషి కథ రాసావా అన్నాడు ఒక ఆయన తెలియక. నిజమైన ఆయన మనిషి కథే, కానీ మనిషి వెనకతలు మా ఉందిరా ఆయన అన్నాను నేను. మా అంటే లక్ష్మి, అది తెలియకపోతే ఒక్కర్థమే గోచరిస్తుంది. అందుకే పాండిత్యం చాలా విచిత్రమైనది, భాష చాలా సూక్ష్మమైనది. ఇటువంటి తెలియాలంటే వీడు ఎంతో సాధన చెయ్యాలి. సాధన చెప్పిపోతే ఒక్క క్షణంలో మొత్తం అర్థం పోతుందన్నమాట. ఆ మహానుభావుడు శాస్త్రమును ఏమాత్రం ఉల్లంఘించకుండా అనేక యజ్ఞములు ధర్మక్రియలు చేసేవాడు. అంబురుహ గర్భ కులాభరణం. అంబురుహము అంటే నీటిలోంచి పుట్టింది తామర పువ్వుకి వాడాలి. అంబురుహ గర్భుడు అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క కులము అంటే బ్రహ్మవంశం, బ్రాహ్మణ వంశం. అందులో ఈయన ఆభరణం, అంత గొప్పవాడు అనమాట. బ్రహ్మవంశంలో అటువంటి ఉత్తములు పుట్టరు అనిపించుకున్న మహాత్ముడు ఆయన. అనారత ఎల్లప్పుడూ అధ్యాపన తత్పరుడు. పిల్లలకు పాఠం చెబుతూనే ఉండేవాట. పిల్లలకి పాఠం చెప్పడం ఏదో తోచినప్పుడు చెప్పి మిగతా అప్పుడు అటు ఇటు సరదాగా తిరిగి ఉపయోగం ఉంది. చాలామంది పిల్లలకి పాఠాలు చెప్తారు, వేద పాఠాలు నేర్పుతారు. నేర్పేటప్పుడు 24 గంటలు నేర్పేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఏదో సరదాగా అలా అటు తిరిగి ఇటు తిరిగి ఆయన ఖాళీ దొరికినప్పుడు కూర్చోండ్రా అని నేర్పితే ఉపయోగం లేదు. ఈయన అనారతాధ్యాపన తత్పరుడు. ఎల్ల వేళ పిల్లలకి తింటున్నా తిరుగుతున్నా నేర్పుతూనే ఉండేవాడు. మళ్ళీ అక్కడ కూడా నియమభంగం చేయకుండా నేర్పేవాడు. వీలున్నంత వరకు పిల్లల్ని బాగు చేయాలి, వీళ్ళకి వేదము నేర్పాలి, ఉపనిషత్తులు నేర్పాలి, శాస్త్రములు నేర్పాలి, వీళ్ళని ఉత్తముల్ని చెయ్యాలనే కోరికతో ఉన్న మహాత్ముడు ఆయన. అటువంటి ప్రవరుడని పేరు కలిగిన వాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే అలేఖ్య తనువు విలాసుడు. తనువు విలాసము శరీర సౌందర్యము. తనువు విలాసుడు శరీర సౌందర్యం కలిగినవాడు. ఆ శరీర సౌందర్యం ఎటువంటిది? అలేఖ్య. బొమ్మగా చిత్రీకరించడం వీలు కాదు. ఆయనను చూచి ఆయన అందమైన బొమ్మను ఎవడు గీలేడు. అంత అందమైన వాడు. రాయడానికి, లిఖించడానికి, చెక్కడానికి, చిత్రీకరించడానికి వీలు కాని సౌందర్యం అది. ఫోటోగ్రఫీకి చెక్కడ ఆయన. అంత అందంగా ఉంటాడు, ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఉంటాడట. అసలు నిజంగా కూడా అలా ఉంటారండి కొంతమంది. ఇవాళ ఫోటో తీస్తే ఒక రకంగా ఉంటాడు, మర్నాడు ఒక రకంగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఈ లైవ్ అయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో నా మొహం చూసుకుని నేనే ఆశ్చర్యపోతా, నేనే ఆశ్చర్యపోతానంటే అసలు అంత అందంగా ఉన్నవాడు వాడంతా ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఆయన దేనికి ఫోటోగ్రఫీకి చెక్కనంత అందగాడు అనమాట మహానుభావుడు. అలేఖ్య తనువు విలాసుడు అన్నారు. అటువంటి మహాత్ముడు ఏం చేసేవాట ఆయన? అదృష్టవశాత్తు చిన్నప్పుడే యజ్ఞాలు చేసిన వాడైన, చిన్నప్పుడే అనేక శాస్త్రాలు చదువుకున్నాడు. యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక శ్రీవిధి కూకటుల్ కొలిచి చేసిన కూరిమి సోమిదం సౌఖ్యావకయై భజంప తల్లిదండ్రులు గూడి దేవియుల్ దేవరవోలె నొప్పి ఇలుదీర్పగ కాపుర ముప్పువానికి. మంచి యవ్వనంలోకి ఒక 16 నుంచి 17 ఏళ్ళు వచ్చే సమయానికి యజ్ఞం చేశాడు. పూర్వజన్మ సుకృతం వల్ల 1000 అగ్రహారాలు ఉన్నాయి ఏకంగా. కాబట్టి బోరెడంత పొలం, ఇళ్ళు, బంగారం, గోసంపద ఇక చెప్పక్కర్లేదు. అపార సంపద ఉన్నది. అందుకే ధనాఢ్యుడు, డబ్బు ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు. చదువుకుంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే చదువు ఉండదు. ఒకవేళ డబ్బు చదువు రెండు ఉంటే అందం ఉండదు. వీడికి అందం ఉంది, సంపద ఉన్నది, విద్య ఉన్నది, ఇవన్నీ ఉంటే సద్బుద్ధి ఉండదు. ఇక సద్బుద్ధి ధర్మము ఈయనలోనే ఉన్నది. ధర్మం ఆయన రూపంలో పుట్టింది. ఆయన విగ్రహవాన్ ధర్మహాండానికి పనికి వస్తాడు. ఇటువంటి వాడికి, సత్కార్యాలు జరుగుతున్న వాడికి, మంచి యవ్వనంలోకి 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేశారు. ఒక్కడే కొడుకు గనక ఓ మంచి సంబంధం వెతికారు. మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు ఎలా చేయాలట? భర్త గారికి 50 ఏళ్ళు, భార్యామడికి 25 ఏళ్ళు ఉంటే అది దరిద్రం. అలా ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలట? నువ్వా నేనా అన్నట్టుగా ఉండాలట. కొంచెం ఇంచుమించు వయసు ఉండాలట. 3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలండి. పూర్వం కోకటులు కొలిచి చేసి అనేవారు, అంటే జుట్టు కొలిచి చేసేవారట. ఆ యవ్వనంలో వాళ్ళ జుట్టు, వాళ్ళ వయస్సు అన్నీ కొలిచి ఇద్దరికి సొటబుల్ అవునా కాదా అనుకునేవారట. కోకటి కొలవడం అంటే ఏంటనమాట, ఆ వయస్సుకి తగినటువంటి వాడు అవునా కాదా అని వెతికేవారు. ఇతనికి ఓ పిల్ల దొరికింది. ఇతనికి ఆ పిల్లకి కేవలం 3 ఏళ్లే, 10 కంటే ఎక్కువ లేదు. భార్య ఎప్పుడు కొంచెం చిన్నదై ఉండాలి. తనకంటే చిన్నదైన భార్య వల్ల వ్యక్తి తరిస్తాడు. పెద్ద వయస్సులో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే వాడికి ఆయుక్షేణం దినే దినే అన్నారన్నమాట. సుస్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారన్నమాట? బాలార్కహ, ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఎక్కువ తిరగకూడదు. అదే అస్తమిస్తున్న సూర్యకాంతిలో తిరగడం మంచిది. అందుకే ఆ సాయంకాలం అడుకోవాలి, పొద్దునపూట కాదు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు కొంచెం పైచ్యం ఉంటుంది. అందుకే పొద్దు టెంట్లో తిరగతనేవారు. అది నీకు ఆయుక్షీణం చేస్తుంది. బాలార్కహ. ఆ తర్వాత ఏమిటనమాట, ఈ ప్రేత ధూమశ్చ, శ్మశానంలో శవం కాలుతూ ఉండగా వచ్చినటువంటి ధూమం పీలిస్తే, పొగ పీలిస్తే ఆయువు తగ్గిపోతుంది క్రమంగా. అందుకని ఎక్కువగా చితి మీద నుంచి వచ్చేటటువంటి వాయువు పీల్చకూడదు. ఇవి కూడా ఆయుక్షీణమే. అందువల్ల బాలార్కహ, ప్రేత ధూమశ్చ, వృద్ధా స్త్రీ, తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆవిడ సాంగత్యం వల్ల వీడికి అనారోగ్యము, ఆయుక్షీణము అవుతుంది. పల్వలోదకం, పల్వలము అంటే నిలవ నీరున్న గుంట, ఇప్పుడు నల్ల చెరువు. అలాంటి నీళ్లు తాగేసామనుకోండి, నిలవ ఉంటుంది కదా, ఆ నీళ్లు తాగితే బ్యాక్టీరియా కడుపులో కడుతుంది, అమీబియాసిస్ వస్తుంది, దాంతో ఆయుక్షీణం అవుతుంది. నీరు మురికైపోయినప్పుడు ఆ నీరు తాగకూడదు, గుంటల్లో నీళ్లు తాగకూడదు, పల్వలోదకం తాగద్దన్నాడు. రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపూట పెరుగన్నం తినకూడదు. పాలు తాగాలి కానీ రాత్రి పెరుగన్నం తిన్నా, మజ్జిగ తాగచ్చు, మజ్జిగ అన్నం తినచ్చు కానీ పెరుగు డైరెక్ట్గా గడ్డ పెరుగు, మేగడ పెరుగు అని వేసుకుంటే అసలు ఇప్పుడు మేగడ ఎక్కడుంది? పూర్వం లోగడ మేగడని ఉండేది, ఇప్పుడు లేదులేండి. కానీ ఏదైనా చక్కని పెరుగు వేసుకుంటే అజీర్ణ వ్యాధి వచ్చి ఎగిరిపోతాడు కనుక ఏమన్నారు, రాత్రవు దధ్యన్న భక్తి ఇస్తే రాత్రి పెరుగన్నం తినడము. ఇవేమవుతాయి? ఆయుక్షీణం దినే దినే, రోజు రోజుకి నీ ఆయుర్దాయం తగ్గిస్తాయి. ఇవి చెయ్యకూడదు. అందుకని కొంచెం తనకంటే వయసులో చిన్నది ఉండాలి, మరీ అంత ఎక్కువ తేడా ఉండకూడదు అనమాట. పూర్వం ఈ మధ్యకాలంలో అనమాట, నేను చెప్పేది ఒకప్పుడు చాలా బాగా చేసేవారు, కలియుగంలో ఏమొచ్చిందో తెలియదు కానీ ఈయనకి ఆవిడికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు గ్యాప్. దాంతో ఈయనేమో ముసలాడైపోవడం వల్ల ఆవిడేమో టింగురంగా అని తిరిగితే ఈయనేమో మూలబడిపోయాడు బంగారంలా. భార్య కంటే ముందు ఈయన పోయేసరికి ఈ ముసలాయన పోతే ఆవిడ ఎంత బాధపడేదో. పూర్వం 2 పెళ్ళిళ్ళు లేవు కదండి, ఎప్పుడో ఆవిడకి 12 ఏళ్ళు ఉండగానో దిక్కుమాలని 50 ఏళ్ళు వాడిని చేస్తే వీడి డామ్ అంటే ఆ తర్వాత యావత్ జీవితం ఆవిడ వైదవ్యంతో బాధపడేది. ఇది న్యాయం కాదట, అధర్మ వివాహం అన్నారు. అమ్మాయి తనంత తాను ఇష్టపడి వెళ్ళిపోతే అది వేరే విషయం, కానీ తల్లిదండ్రులు అలాంటి ద్రోహం చెయ్యకూడదు. అందుకని సాధ్యమైనంత వరకు పిల్లకి సంబంధం చూసేటప్పుడు తుల్య రూప వయో గుణశీలములు అని చెప్పింది పురాణం. ఇద్దరికీ రూపం బాగుండాలి, ఇద్దరికీ వయస్సు సరిపోవాలి, ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అనమాట, ఎక్కువ తేడా ఉండకూడదు. గుణములు కూడా ఇద్దరికీ సరిపోతాయి లేదో కాస్త ఎంక్వైరీ చేయాలి. అమ్మాయి రోజు గుడికి వచ్చి ఉపన్యాసం వింటుందనుకోండి, మంచి పిల్లనుకోండి, ఒక ఆవిడ వచ్చేది రోజు పాపం ఓ దండలు లేదు, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేది, ఈ మధ్యన కనపట్లేదు, ట్రాన్స్ఫర్ అయినట్టుంది పాపం పాపం అది. అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు భక్తితో ఉంటారు, వాళ్ళు రోజు ఉపన్యాసానికి వస్తారు. ఇంత చక్కని భక్తి కలిగిన దానికి ఓ దరిద్రుని అంటగడితే వాడికి ఏమో భక్తి అంటే ఇష్టం ఉండదు, నాస్తికుడు వాడు, రోజు దేవుడు తిడతాడు, ఈ కాపురం ఏం సాగుతుంది? గుళ్ళోకి రావయ్యా, నేను రాను, ప్రసాదం తినవయ్యా, నేను తిన్నాను అనే దౌర్భాగ్యుణ్ణి భగవంతుడు అట్టగట్టకూడదు మనకి ఎవరికి కూడా. నాస్తికుణ్ణి పెళ్లి చేసుకున్న భార్య ఆస్తికురాలైనా లేక నాస్తికురాలైన పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్న ఆస్తికుడైనా ఇద్దరికి ఎంత తంట వస్తుంది. అందుకే గుణములు కూడా కలవాలి చక్కగా. ఇద్దరికీ కూడా దెబ్బరొట్టి అంటే ఇష్టం అయితే ఎంతో సుఖం కదా, రోజు దెబ్బరొట్లు వేసుకుని కాస్త చట్నీ వేసుకుని తింటారు. నాకు ఇడ్లీ కావాలని వాడు, నాకు దెబ్బరొట్టి అని ఈవిడ అంటే రోజు దెబ్బలాటే, దెబ్బరొట్టి పోయే దెబ్బలాట పోతుంది. అందుకని ఎంత బాగా చెప్పారండి మన పురాణాల్లో, తుల్య రూప వయో గుణ శీలములు ఉండాలంటే ఈ మూడు అమానంతంగా కలిసి ఉండాలి వాళ్ళలో, అప్పుడు ఆ పెళ్ళి సార్థకమవుతుంది, లేకపోతే ప్రమాదమవుతుంది అన్నారన్నమాట. అందుకని ఇవన్నీ కొలిచి ఇద్దరికి ఎక్కువ తేడా లేకుండా 3 ఏళ్ళు మాత్రమే తేడాలు ఉండేలా చేసి ఇద్దరికి గుణములు అన్నీ కలుస్తాయి లేదో చూశారు. ఈయనకి సంధ్యావందనం ఇష్టం, అమ్మాయి మీ ఆయన సంధ్యావందనం చేసుకుంటే నీకు ఇష్టమేనా అని ఆవిడ అడిగారు. ఇష్టమేనండి, మా ఆయన సంధ్యావందనం చేసుకుంటే నాకు నిజంగా ఇష్టం అండి అని ఆవిడ ఒప్పుకుందిట. మీ ఆయన కొంచెం పిల్లలకి ఎక్కువ పాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడతాడు, నీకు ఇష్టమేనా, రోజు వేదం చదువుతాడని నువ్వు విసుక్కుంటావంటే మా ఆయనకి వేదం అంటే ఇష్టం కదా, నాకు ఇష్టం, వేదం పిల్లలకి చెబుతూ ఉంటే ఆనందంగా వింటాను, నేనే విసుక్కోను అని ఆవిడ ఒప్పుకుంది. 1-2 సార్లు బలవంగా అడిగారట, గట్టిగా అడిగారట, అమ్మాయి మళ్ళీ తర్వాత బాధపడకూడదు, ఆయనకి వేద పఠనం అంటే ఇష్టం, యజ్ఞములు అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం, ఊళ్ళు వదలకుండా ఇంట్లో ఊళ్ళో ఉండడం ఇష్టం, ఆయన తీర్థయాత్రలు పెద్దగా చెయ్యాలని కోరుకున్నా తిరిగేవాడు కాదు, ఎందుకంటే ఈ క్రియలు దెబ్బతింటాయని. అందుకని ధర్మకార్యాలు ఇష్టం, ఇవన్నీ ఇష్టమేనా? ఇష్టమే. ఇంటికి అతిథులు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటాడు ఆయన, నువ్వు తిట్టుకోవు కదంటే అతిథులు వస్తే నేనే వండి పెడతాను, ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళు ఉన్న అవసరమైతేనే వండుతాను అందుట. ఇలా అన్నీ అంగీకరించాక ఇద్దరికి పెళ్లి చేశారు. చూసారా మరి ఎంత సంప్రదాయం? కాబట్టి ఇంకొదటి పిల్లల్ని అలా అడగండి, వాడు నల్లగా ఉన్నాడండి అంటే పర్వాలేదు రేవే, మీ అమ్మని మాత్రం నేను చేసుకోలేదా, నేను మీ అమ్మ గౌడి గేదెలో ఉండేది కదా అని నచ్చెప్పి చేసాడు. ఒకడు కర్మ నిజకే జరిగింది అనమాట, పిల్లాడు నల్లగా ఉన్నాడు, ఈ అమ్మాయి తెల్లగా ఉంది, ఏమండి కొంచెం నల్లగా ఉన్నాడండి నాన్నగారు కొంచెం తెల్లవాడిని చూడండి అంటే ఎందుకే, మీ అమ్మని నేను చేసుకోలేదు, నేను ఆవిడ మొహం మీదే, ఏది నా ఎదురు ఉండే పీటల్లో. అప్పుడు నేనన్నాను, ఆ రోజుల్లో ఏదో గడిచిపోయిందిలే అమ్మ, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టుగా నువ్వు కొట్టుకోదు, నీకు నిజంగా ఇష్టం అయితేనే చేసుకోని గట్టిగా చెప్పాను, మీ నాన్న లేదు అమ్మ లేదు గురువుగారే నీకు అండ అంటే చివరికి ఆవిడ, అమ్మాయి నలుపుకే ఉందిలేండి, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉన్నవాడు నలుపుకోవచ్చు, నల్లగా ఉన్నవాడు తెల్లైపోతాడు, ఏముంది ఒక కారు వెనకాతలో పొగ వస్తున్నప్పుడు 5 నిమిషాలు నిలబడితే నేను నిలిపెక్కేస్తాను, పోన్లండి అని అడ్జస్ట్ అయిపోయింది, అది వేరే విషయం బాగానే ఉన్నారు. కానీ పిల్లల్ని అడగాలి మనం, మరీ బలవంతం చేసి మెడలు ఉంచి పెళ్లి చేస్తే సుఖంగా ఉండరట. అందుకని మనుస్మృతులు ఏమన్నాడో తెలిసినా మనుస్మృతి చాలా గొప్పది. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు మగవాడి కంటే ఎక్కువ స్వచ్ఛమన్నాడు. ఆడపిల్లని 1-2 సార్లు అడగాలట, అదిగో అబ్బాయిని బాగా చూసావా, కళ్ళు పరిశీలించావా, ఒళ్ళు పరిశీలించావా, సిగ్గుతో తలకే ఉంచుకుని పురుష్ పురుష్ అని ఆ తర్వాత బాధపడకూడదు, అందువల్ల నువ్వు శుభ్రంగా చూసుకో, నీకు 100కి 100 రూపాయలు ఇష్టమైనా వాడి ప్రవర్తన ఇష్టమేనా అంటే అప్పుడు వాళ్ళు ఇష్టమేనండి అన్నాక అప్పుడు పెళ్లి చేసేవారు. ఇంకో కొన్ని చోట్లయితే స్వయంవరం అని ఉండేది, అమ్మాయి చేతికి దండ ఇచ్చేవారు, జనాలందరినీ పిలిచేవారు. ఎంత సుఖం ఉండేది, మంచి వయస్సు కలిగినటువంటి వాళ్ళందరినీ పిలవగానే వాళ్ళు కుర్చీలో కూర్చునేవారు, ఈ అమ్మాయికి చేతికి దండ ఇచ్చేవారు. తలకాయ పైకెత్తమ్మా, వంచకు, ఇదిగో చూడు, ఇదిగో ఈయన పద్మాకర్ గారు, ఆయన శర్మ గారు, ఈయన హరిప్రసాద్ గారు, ఈయనకి ఇంత సంపద ఉంది, ఆయనకి విద్య ఉంది, ఇవన్నీ చెప్పేవారు అన్నమాట. ఇందులో నీకు ఎవరు నచ్చారు అంటే ఆవిడకి ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో దండేసేది. ఆవిడ అదృష్టం, ఈయన అదృష్టం. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే పిల్లలకి ఈ రకమైనటువంటివి ఎన్ని చెయ్యాలో అవన్నీ శాస్త్రములు చెప్పాయి. అవి కొలిచి చేశారు పెళ్ళి అని ఇంత వర్ణన చేశారు ఈ అద్భుతమైన పురాణంలో, సౌరవచషముల సంభవంలో. అలా పెళ్లి చేయటం వల్లే వాళ్ళిద్దరూ ఆనందంగా యావజ్జీవితం జీవించారటండి, ప్రవరుడు ఆయన భార్య కూడా. ఆవిడ పేరేంటో చెప్పలే, ఈయన పేరంటే ప్రవరుడని చెప్పేశాడు కానీ మారణ గారు, ఆవిడకి పేరు లేదు, ప్రవరుడి భార్య అంతే, ఒక్కొక్కళ్ళ పేరు బయటికి రాదు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. ఆవిడ యజ్ఞంలో ఈయనతో కలిసి పాల్గొని సోమరసం తాగింది. ఈయన యజ్ఞం చేసి సోమరసం తాగాడు, అందుకే ఈయన సోమయాజి, ఆవిడ సోమిదేవమ్మైందట. కోకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ అన్నారు, అందుకని సోమిదమ్మ అనే పదం. యజ్ఞములో భర్తతో కలిసి పాల్గొని సోమపానం చేస్తే వాడతారన్నమాట. ఆవిడ ఎంతో ప్రేమతో భర్తను చూసేది, భర్త గారు అంతకంటే ప్రేమగా చూసేవాడు. ఈయన పరమనిష్టాగరిష్ఠుడు, ఏకపత్తి వృతుడు, పొరపాటున పరస్థితిని కన్నెత్తి చూడడు. అందువల్ల ఆవిడకి మహర్జాతకం పట్టింది. సౌఖ్యావహయై భజంప, ఆవిడ ఎంతో సౌకర్యాన్ని చేకూరుస్తూ సేవించింది, భర్తను సుఖపెట్టింది అన్నమాట. ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు, ఈయన ఒకడే కొడుకు, ఈవిడ కోడలు, ఈ ఇద్దరితో కలిసి తల్లిదండ్రులు ఉండేవారు ఆ ఇంట్లో. ఇల్లు చూస్తే లంకంత గృహం, మొత్తం గుంటూరు అంతా కలిస్తే వాళ్ళకు ఒక ఇల్లు, అంత విశాల గృహం, ఎన్ని గదులు, ఎంత దాసదాసీ జనం, ఎన్ని గోవులు, ఎంత సంపదంతో లెక్కలేదు. ఆయన నిజం చెప్పాలంటే కుబేరుడు కప్పించే డబ్బును పట్టండి ఆయన ఆ రోజుల్లో, అంత ఐశ్వర్యవంతుడు. అందుకని కుటుంబం హాయిగా సాగింది. తల్లిదండ్రులు ఇద్దరిని వీళ్ళు రోజు సేవించేవారు. ఈ కొడుకు కోడలు వచ్చి తల్లిదండ్రులు ఆసనం మీద కూర్చోబెట్టేవారు, వాళ్ళ కాళ్ళు కడిగేవారు, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకునేవారు, వాళ్ళని దేవుళ్ళను పూజించినట్టు పూజించేవారు. తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి ఆస్తి పోతుందా, పొరపాటున పోదామని. ఆస్తి పోతుందంటే మనలో లోపం ఉందని అర్థం, ఎక్కడో మనం పాపం చేసాం డామ్ డామ్ అంటోంది, ఇప్పుడు ఆ పాపం పోవాలి, దానికి గురు సేవ, తల్లిదండ్రుల సేవ చెయ్యాలి. ఈ మహానుభావుడు నిత్యం తన భార్యతో కలిసి తల్లిని తండ్రిని పూజించేవాట. తల్లిదండ్రులు కూడి దేవియున్ దేవరవోలి నుండి ఇలుదీర్పగా కాపురముప్పువానికి, ఈ విధంగా తల్లిదండ్రులు సేవిస్తూ ఈ ఇద్దరు దేవి దేవర అంటే ఈవిడ అమ్మవారు, ఆయన అయ్యవారులాగా పార్వతీ పరమేశ్వరులా బ్రతికారట. అంత బాగా చెప్పాడు అక్కడ. ఆ ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లాగా, లక్ష్మీనారాయణుల్లాగా, వాణి హిరణ్య గర్భుల్లాగా సుఖంగా జీవించారు. ఈ మహాత్ముడు రోజు సూర్యోదయానికి ముందే లేచిపోయేవాడు ఉండయి, పొద్దెక్కి లేచేవాడు కాదు. ఆ రోజుల్లో అసలు పెందరాళ్ళే పడుకునేవారు, పెందరాళ్ళే భోంచేసి పెందరాళ్ళే పడుకుని పొద్దున్నే లేచేవారు. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అన్న సామెత ఉండేది. చాలా పెందరాళ్ళే పడుకోవాలి. 12 దాకా 1 దాకా క్రికెట్లు సీరియల్స్ చూస్తే ఇవే తిరుగుతూ ఉంటాయి బుర్రలో. ఏం నిద్ర పడుతుంది, ఏ 1 నిద్ర పడితే తెల్లారు లేవలేము. కానీ అలా కాకుండా పెందలకడ పడుకుని పెందలకడ లేచేవాడు ఆయన. వరణాతరంగిణీధర వికస్వర నోత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములుపై గొనువేళ వామనస్తుతి పరత్వమున లేచి సచ్చాత్రుడగుచు నెచ్చలు నేగి అయ్యేట అఘమర్షణ స్నానమాచరించి సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి సైకతస్థలి కర్మ సాక్షికరగి ఫలసమిత్కుశకుసుమార్తి బహుపదార్థతతియు ఉదికిన మడుగుదోవతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి ప్రజతన్ను మెచ్చి చూడ. రోజు సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయించడానికి కొంచెం ముందు ఆయన లేచేవాడు. ఆ సమయంలో ఏమవుతుంది, వరణానదీ తీరంలో ఉన్నటువంటి నీళ్లలో తామర పువ్వులు చాలా ఉన్నాయి. తామర పువ్వులు సూర్యుడు ఉదయిస్తే బాగా విచ్చుకుంటాయి, సూర్యోదయానికి కొంచెం ముందు కొంచెం కొంచెం వికసిస్తాయి. కొద్ది కొద్దిగా వికసిస్తున్న తామర పువ్వుల్లోని పుప్పొడి గాలితో పాటు బయటకు వస్తుంది. ఆ వాసన చాలా బాగుంటుంది. నూత్న కమల కషాయ గంధము వహించి ఆయన లేచే ముందు ఏం చేసేవాడు అనమాట, ఈ తామర పువ్వుల మీద నుంచి వచ్చే వాసన పీల్చేవాట. తామర పువ్వుల మీద నుంచి వచ్చే వాసన పీల్చి నిద్ర లేచిన వాడికి ఎంతో ఆరోగ్యం, దేవత సాక్షాత్కారం అవుతుంది, నిష్ట నిలబడుతుంది. పూర్వం అందుకే ఇళ్ళకి దగ్గరలో చెరువులో కాలువలో ఉండేవి, గోదావరి లాంటివి ఉండేవి. అప్పుడు ఏమవుతుందనమాట, ఆ గోదావరి మీద నుంచో లేక ఇప్పుడు ఏ మంధన లాంటి ఊరు ఉంది, మంధనలో మహాలక్ష్మీదేవి ఆలయం పక్కన ఒక తామర పువ్వుల చెరువు ఉంటుంది, అందులో ఉన్న తామర పువ్వులు మించి గాలి వస్తుంది. ఆ గాలి పీల్చి లేచాను నేను అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు. కాబట్టి ఎంత ఆరోగ్యం ఉండదు మనిషికి, ఆరోగ్యం వస్తుంది, భగవద్ ధ్యానం మీద దృష్టి ఉంటుంది, పవిత్రత చేకూరుతుంది. ఆ మహానుభావుడు ప్రవరుడు కూడా అప్పుడే ఉదయించడానికి సూర్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే తూర్పు దిక్కు ఎర్రబడుతున్న సమయంలో లేచేవాడు. ఆ లేచే సమయానికి తామర పువ్వుల మీద నుంచి సువాసన వచ్చేది, ఆ సువాసన పీల్చేవాడు. ఆ దాంతోపాటుగా ఉదయం పూట గాలి ఎలా అయినా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రత్యూష పవనాంకురములు పైగొను వేళ ఆ సమయంలో ఎలా ఉంటుందంటే, సహజంగా మీరు ఎప్పుడైనా చూడండి బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే గాలిలో కాలుష్యం తక్కువ ఉంటుంది, పవిత్రత ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అనారోగ్యం ఉండదు. ఆ గాలి పీల్చేవాడు టక్కన మంచం మీద నుంచి లేచేవాడు. ఆయన ఇంటి నిండా గది నిండా దేవుళ్ళే ఉండేవారు కాబట్టి లేవగానే దృష్టి ఎక్కడ పడినా దేవుణ్ణే చూస్తాడుగా. అయినా జాగ్రత్త పడి చేతులలా నలుపుకుంటూ వామన 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 అని లేచేవాడు. ఎప్పుడు లేచేటప్పుడు వామన అవతారాన్ని తలుచుకోవాలి, వామన స్తుతి పరత్వమున లేచి. మనకు మంత్రశాస్త్రం చెప్పింది, పురాణములు చెప్పాయి, నిద్ర లేవగానే ముందు పాచి నోటితో వామనుండి తలుచుకోవాలి. అప్పుడు ఆ రోజల్లో మన నోట్లోంచి పాచి మాటలు రావు, పవిత్రమైన మాటలు వస్తాయి. దుర్మరణము రాదట, యాక్సిడెంటులో చావం, కాలువల్లో ములిగో, వాహనముల కింద పడో, మరణం రాకుండా ఉండాలంటే వామనుండి తలుచుకొని లేవాలి అని శాస్త్రం చెబుతున్నది, మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకే ఆయన ఈ గాలి తగలగానే లేచేవాడు, ఆ లేచేటప్పుడు వామనుండి తలుచుకునేవాడు. మంత్రపూర్వకంగా కానీ కనీసం వామన వామన అనుకోవడం కదా కష్టం ఉంది, ఈ విధంగా వామనుండి తలుచుకుని లేచేవాడు. లేవగానే చకచక ముఖం కడుక్కునేవాడు. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని తనకి రోజు శిష్యులు సేవ చేస్తూ ఉండేవారుగా వాళ్ళందరూ ఇంట్లోనే పడుకునేవారులేండి. వాళ్ళకు కూడా మంచి వేద పాఠశాల ఇంట్లోనే కట్టాడు. ఈ వేద విద్యార్థులందరూ అప్పటికే లేచి సిద్ధంగా ఉండేవారు. అందరూ కూడా మళ్ళీ మంచి విద్యార్థులట, ఇందులో ఒక్కడు కూడా రౌడీ విద్యార్థి లేడు, సత్యాత్రులు, మహానుభావులైన విద్యార్థులు, గురుభక్తి కలిగిన వాళ్ళు, చదువుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు, చదివి రాజుకి రాజ్యానికి ఉపయోగపడాలనుకునేవాళ్ళు. అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, వేదం, ఉపనిషత్తులు, వ్యాకరణం, సంగీతం, సాహిత్యం, మల్లయుద్ధం, వంట శాస్త్రం, పాకశాస్త్రం ఇవన్నీ నేర్చుకుంటున్నవాళ్ళు, వాళ్ళు గుర్తుపెట్టుకుని 64 కళలు నేర్చుకుంటున్నవాళ్ళు, సద్బుద్ధి కలిగిన వాళ్ళు. అటువంటి సత్యాస్త్రులంతా గురువుగారు బయటకు వచ్చేసరికి సిద్ధంగా ఉండేవారు. ఈ శాస్త్రులందరినీ వెంట పెట్టుకుని, శిష్యుల్ని వెంట పెట్టుకుని ఈయన వరణా నదికి వెళ్ళేవాడు. స్నానాన్ని రోజు నదిలో చేయవలసిందే, యావజ్జీవితం అక్కడే. మేము కాశీలో ఉన్నంతకాలం కాశీలో గంగలోనే చేసేవాళ్ళం. కాశీ వెళ్ళి కూడా మళ్ళీ రూము స్నానం ఏంటండి దరిద్రం. హాయిగా కాశీకి వెళ్ళిన తర్వాత పవిత్ర గంగానదిలో ఒక్కసారి దూకి కాసేపు డబడబా ఈత కొట్టి ఇట్నుంచటో అట్నుంచటో పూర్తి ఎదలేకపోయినా కనీసం కొందరమైన ఇది ఆనందంగా ఒడ్డుకొచ్చి స్నానం చేస్తే అది ఆనందం. ఏమీ లేకుండా కాశీ పెడతాడు, రూములో స్నానం చేస్తాడు. కాబట్టి కాశీకి వెళ్ళిన తర్వాత గదిలో స్నానం చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కాశీ వెళ్ళేదే మనం గంగా స్నానం గుర్తుపెట్టుకోండి. గంగాస్నాన విశేష పుణ్యఫలం. పంచాంగం ఎందుకు వింటున్నావు? పంచాంగం వింటే రాయనా నువ్వు రోజు కాశీలో ఉండి గంగలో స్నానం చేయలేకపోయినా ఆ స్నానం చేసిన పుణ్యం ఇస్తుందిరా, అందుకు వినన్నారు. అంటే గంగాస్నానం ఎంత గొప్పదో చెబుతున్నారు అక్కడ మనకి. కాబట్టి గంగాస్నానము, విశ్వేశ్వర దర్శనం ఈ రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. కాశీ వంటి దివ్యక్షేత్రాలకి, గంగానదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతములకు వెళ్ళినప్పుడు పోతే పోతాం అనుకుని గంగలో స్నానం చేసేయండి అంతే. ఎక్కడికి పోరండి, ఆయువు తీరకుండా మిమ్మల్ని తీసుకెళ్ళడు దేవుడు. ఎక్కడ ఎవడికి ఎంతకాలం సుఖం ఉందో దుఃఖం ఉందో ఎక్కడ పోవాలో ఆయన నిర్ణయిస్తాడు. నిజంగా కాశీ గంగలో స్నానం చేస్తూ ఉండగా ప్రాణం పోతే ఎన్ని యోగాలు పడతాయి, అది మహాయోగం. ఆ యోగం రమ్మంటే వస్తుంది అందరికీ. కాశీలో పోవడం కోసం పెడుతూ ఉంటే నిజంగా కాశీలో మనకు పోయి యోగం వస్తే అదృష్టమే కదా. అది అంత తేలిక రమ్మన్నా రాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు. కాబట్టి హాయిగా అక్కడ స్నానం చేయాలి. నదులు ఉన్నప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలి. మేము హాయిగా రోజు గంగలో స్నానం చేసేవాళ్ళం. గోదావరిలో ఉన్నప్పుడు గోదావరి తీరంలో బ్రహ్మాండంగా ఇదేవాళ్ళం. ఈ మధ్యన కొంచెం ఓపిక తగ్గి యువతల నుంచి అవతలకి ఎదలేకపోతున్నాం కానీ ఒకప్పుడైతే గోదావరిని యువతల నుంచి అవతలకి సునాయాసంగా ఇదాను కొవ్వూరు గోదావరి దగ్గర. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చెయ్యాలి. ఈయన హాయిగా శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆ వరణానదికి వెళ్ళేవాడు. ఆ వరణానదిలో అఘమరక్షణ స్నానం చేసేవాడు. అంటే ఏమిటి, పాపములు తొలగించే మంత్రములు సంకల్పంలో చెప్పుకుని స్నానం చేసేవాడు. స్నానం చేసేటప్పుడు గంగానదిలో రకరకాల సంకల్పాలు చెప్తారు అందులో అనమాట. పూర్వజన్మ, భవిష్యత్ జన్మ, ప్రకృత జన్మ, సకల దోష పరిహారార్థం అని వరుసగా బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య ఇత్యాది మహాపాప వినాశనార్థం అని పవిత్ర గంగాస్నానం అహంకరిష్యే అని చెప్పుకోవాలి. గంగాస్నానం సంకల్పంలో ఇందుకోసం చేస్తున్నాము, ఏమో శరీరంతో చేసాము, మనస్సుతో చేసాము, మరేం చేసామో తెలియదు, ఇంకా భయంకర రోగాలు గేగాలు వస్తాయి, ఈ రోగాలు పోవడానికి మేము స్నానం చేస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి. ఆ చెప్పేటప్పుడు అఘమరక్షణం అని ఒక ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంటుంది, సకల అఘ వినాశనార్థం అని చెప్పుకుని అప్పుడు ఈ రెండు చెవులు ముక్కు వేళ్లతో మూసుకుని గట్టిగా బుడుంగను ములగాలి. ఆ మూలిగి స్నానం చేసిన తర్వాత మీ ఇష్టం, ఇక తర్వాత మీ ఇష్టం ఈత కొడతారో ఇంకోటి కొడతారో ఏదైనా కొట్టుకోండి, ఏమి లేకపోతే ఒడ్డు మీద స్నానం చేయండి. ఒకడు నాతో పాటు వచ్చాడు శిష్యుడు, గజి ఎత్తగండి గురువుగారు అన్నాడు. అంటే ఏమిట్రా అన్నాను, ఒక గజం ఇస్తానండి అంతే అర్థం వాడు గజి ఎత్తగాడు. కాబట్టి అందరూ గజి ఎత్తగాడు అంటే నేను నిజంగా నాలాగే ఏనుగులో ఇస్తాడు అనుకున్నాను. నేనే గజి ఎత్తగాడు గురువుగారు అన్నాడు. సరిగ్గా గజం అంటే రెండో మెట్టు వరకే దిగి తర్వాత పరిగెత్తుకొచ్చాడు. అలాంటి గజి ఎత్తగాడు అక్కడి వరకే వెళ్ళండి, స్నానం చేయండి. మొత్తం మీద ఈ స్నానం చేయాలి. ఈయన ఈ విధంగా అఘమరక్షణ స్నానం ఆచరించాడు. ఆ తర్వాత హాయిగా శరీరపు ఈ కల్మషం కస్మలం పోయేలాగా చక్కగా రుద్దుకుని స్నానం చేసి ఇసుక మట్టి ఒంటికి బాగా పట్టించి తోముకుని స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యం. ఇవన్నీ అయ్యాక అప్పుడు ఒడ్డుకొచ్చేవారు. ఒడ్డుకొచ్చి ఈ కట్టుకున్న బట్టలతో స్నానం చేశారు కనుక ఈ బట్టలన్నీ శుభ్రంగా అక్కడ ఇసుకలో ఆరేసుకునేవారు. కూడా తెచ్చుకున్న పట్టు బట్టలు కట్టుకునేవారు. పొడి బట్టలతో జపం చేయాలి కనుక ఈ తడి బట్టలు అక్కడ వేసుకుని ఈ పొడి బట్టలు కట్టుకునేవారు. వీళ్ళకి ఒక లాభం ఏంటి తెలిసిన, గాలికి ఏమవుతుందంటే ఇసుకలో అవన్నీ వేసుకుని వీళ్ళు జపం చేసుకుని లేచేసరికి ఈ ఉతికినటువంటి బట్టలు ఆరిపోయేవిట గాలికి. పూర్వకాలంలో ఇంత దరిద్రంగా ఉండేది కాదు నేలంతా, మలమూత్రాలతో ఈ రాళ్లతో చెత్తాచెదారంతో ఉండేది కాదు, కొంత జనం తక్కువ. వెళ్ళిన వాళ్ళు కూడా ఔచిత్యం పాటించేవారు, ఎవడన్నా పంచారేసుకుంటే దాని మీద కూర్చునేవారు కాదు, తొక్కేవారు కాదు. పాప ఆయన మడిపంచారేసుకున్నాడు అనుకునేవారట. మడిపంచిని ముట్టుకునేవారు కాదు కనుకే పూర్వం మడిపంచిని అడ్డంగా కట్టేవారు. పూర్వం ఒక ఆవిడ చేతస్తురాలు ఉంది, ఆవిడ ఇంట్లో రోజు మడిచీర కట్టుకునేది. ఆవిడ దొడ్లో ఒక కొబ్బరి చెట్టు ఉండేదిట. ఓ దొంగవాడు వచ్చి కొబ్బరికాయలు పట్టుకుపోయేవాడు. అందుకని ఆవిడ ఒళ్ళు మండిపోయి కొబ్బరి చెట్టు కాయలు ఎవడో రాత్రి పట్టుకుపోతున్నాడు, మడిచీర దీనికి కడితే మడి కనుక ముట్టుకోడు అనుకుని పాపం మడిచీర కొబ్బరి చీర చుట్టింది. దొంగాడికి మడి ఒకటి కాయలు కోసుకుని చీరలో మూట కట్టుకుపోయాడు వాడు. పూర్వం మడి ఆరేస్తే ఒరే మడి రోజు ముట్టుకోగనేవారు కదా, పాపం అలా ముట్టుకోడేమో దొంగాడు అనుకుందిట. దొంగాడికి మడి లేదు తడి లేదు, వాడికి అన్నీ ఓటే పొడి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ మడి వస్త్రాలు ఎవరు ముట్టుకునేవారు కదా కనుక ఒడ్డు మీద ఆరేసి అప్పుడు చక్క పొడి బట్టలు కట్టుకుని విభూతి రేఖలు పెట్టుకుని హాయిగా ఒడ్డు మీద కూర్చునేవాడు. సంధ్యావందనం మొదలెట్టేవాడు. ఆయన ఇంకా ఎటువంటి పవిత్ర కార్యక్రమాలు చేశాడో, ఆయన కథ ఎలాంటి మలుపు తిరిగిందో రేపు మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.